ఒక రోజున ఆ ఊళ్ళోకి ఎవరో పండితుడు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి సంతానం కలగడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి అన్నాడు. నా వల్ల కాదు కానీ త్వరలో ఇక్కడికి ఒక యోగి వస్తున్నాడు, ఆయన మన ఊరికి కొంచెం దూరంగా ఉన్న అడవిలో మకాం పెట్టి అందరికీ పురాణం చెబుతాడు. ఒక నెలలాళ్ల పాటు ఏకధాటిగా ఇక్కడ పురాణం చెప్పడానికి ఒక యోగీశ్వరుడు వస్తున్నాడు, ఆయన సిద్ధుడు. ఆయన పాదాలు పట్టుకుంటే సంతానం కలగడానికి ఏదైనా మార్గం చెబుతాడు, ఆయన పట్టుకో అన్నాడు. ఇక అక్కడి నుంచి ఈయన ఆ సిద్ధుడు ఎప్పుడొస్తాడా అని చూశాడు. అదృష్టవశాత్తు కొద్ది రోజులు పోయాక ఊరవతల ఉన్న తుంగభద్రా నదీ తీరంలో ఉన్న ఒక చిన్న చిట్టడవిలో ఒక యోగీశ్వరుడు మకాం పెట్టాడు. ఆయన ఊళ్ళోకి రాడు ఎప్పుడు, నాకు నియమం ఊళ్ళల్లో అడుగు పెట్టను, నేను అడవుల్లోనే ఉంటాను, బోధ కావాల్సి వస్తే అందరూ నా దగ్గరికే రండనేవాడు. అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశాలు పొంది ఆయన చెప్పే పురాణాదులు ఉపనిషత్తులు విని తరించడం మొదలుపెట్టారు. ఆయన ఏమంటే అది అయిపోయేది. అందువల్ల ఆత్మదేవుడు ఒక రోజున ఆయన ఓ మర్రి చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటూ ఉండగా, జపం చేస్తున్న వాడికి నమస్కారం చేయకూడదు ఒక శాస్త్రం ఉన్నది, జపంతం నాభివాదయేత్, జపంతం నా అభివాదయేత్, జపము చేసుకుంటున్న వానికి నమస్కరించకూడదు. అందుకని పక్కన నిలబడి కాసేపు అలాగే ఉండిపోయాడు. ఆయన జపం పూర్తయ్యాక అప్పుడు సాష్టాంగపడి, అయ్యా నాకు ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో నేను ఇక్కడికి వచ్చాను, ఆత్రేయసు గోత్రంలో పుట్టినటువంటి ఒక బ్రాహ్మణి నేను, ఏదో దురదృష్టమో నాకు గయ్యాడి పెళ్ళం వచ్చింది, సంతానం లేదు, సంతానం లేకపోతే స్వర్గం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి, పైగా నాకు పిండ ప్రదానం చేసే కొడుకు కావాలనే కోరిక ఉంది, పైగా పిండ ప్రదానం ఒకటే కాదు ఇంకొక కోరిక కూడా ఉంది, లెక్కలేనంత ఆస్తి నాకు 1000 ఎకరాల పొలం అగ్రహారాలు ఉన్నాయి, ఇక బంగారం చెప్పేకర్లా, పట్టు వస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ నేను ఎక్కడికి పట్టుకుపోతానండి, ఒక్క వారసుడుంటే వాడికి రాసి వెళ్ళిపోతాను. చూస్తూ ఈ ఆస్తి బయట వాళ్ళకి ఎలా ఇస్తామండి, అదే కొడుక్కి ఇస్తే ఆనందం కదండి అన్నాడు. అప్పుడు ఆ సిద్ధుడు చిరునవ్వులవి, హోరే కేవలం పిండం పెట్టేవాడు ఉంటాడనే కోరికే కాకుండా ఈ ఆస్తి పోతుందేమో అనే వెంగ కూడా ఎక్కువ అన్నమాట. నాయన ఆత్మదేవ ఎంత భ్రమలో పడ్డావు, కొడుకు లేకపోతే మోక్షం లేదని ఎవరు చెప్పారు, పిండం పెట్టకపోతే నరకగండం వస్తుందని ఎవరు చెప్పాడు, అది అజ్ఞానులకి పాపాలు చేసేవాడికి, నువ్వు పాపం చెయ్యకు పుణ్యం చెయ్యి, నిరంతరం భగవత్ కథలు విను, వచ్చిన వారికి అన్నదానం చెయ్యి, నీ ఆస్తి మొత్తం పవిత్రమైన ఏ ప్రణవపీఠానికి రాసిచ్చేసి వాళ్ళు చూసుకుంటారు అదంతా, నువ్వు హాయిగా జపాలు చేసుకుంటూ ఆయన ఎక్కడికి వెళితే ఆయనతో పాటు ప్రణవపీఠాధిపతితో పురాణాలకు పో అంటే, అమ్మా ఎంత కష్టపడి అర్చుచ్చు రాస్తే అంత పీఠాలకు ఎలా రాసేస్తానండి, మాట వరుసకు కూడా అలా అనకండి, నాకు సంతానమే కావాలన్నాడు. వెర్రాడా నీ జాతకం నాకు తెలుసు, నీకు నీ వల్ల పుట్టే కొడుకు యోగం లేదు, అనగా నీకు నీ భార్య వల్ల సంతాన యోగం లేదు, ఎందుకు ఆ సంతానాన్ని తలుచుకుంటావు, కొడుకులు పుట్టడం వల్ల ఏమి లాభం ఉందనుకుంటున్నావు, సన్యాస దీక్షతో హాయిగా ఇంట్లోనే గృహస్థాశ్రమంలోనే సన్యాస దీక్షను కూడా అవలంబించవచ్చు తెలుసా నీకు, అలా అవలంబించు సుఖంగా ఉండు, కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినము బుల్లు చింత నందనుల్ పొడమిన ఆయువు బలము బుద్ధియు విద్యయు చాలా కలగగా ఉడుగని చింత కలిగితను నోలి భజం పని చింత తండ్రికెప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. కొడుకులు పుట్టకపోతే పుట్టలేదని కొంతకాలం ఏడుపు, తీరా కొడుకులు పుట్టాక వీళ్ళకి ఆయుర్దాయం ఉంటుందా లేదా, ఆరోగ్యం ఉంటుందా లేదా, బలం ఉంటుందా లేదా, ఎక్కడైనా దెబ్బలు తింటారా, ఇతరుల చేతిలో చివాట్లు తింటారా, వీడు ఎలా ఉంటాడు అని ఆ పిల్లల గురించి వాడు పెద్ద అయ్యేలాగా బెంగి, ఆయువు కోసం బెంగ, ఆరోగ్యం కోసం బెంగ, పోనీ ఆయువు ఆరోగ్యం ఉన్నాక విద్య వస్తుందా లేదా, విద్య వచ్చాక తగిన ఉద్యోగం వస్తుందా లేదా, అది కూడా వచ్చాక మంచి కోడలు రావాలి, 4 మేడలు తేవాలి కట్నంగా, ఆ తర్వాత మేము కొట్టినా తిట్టినా పడుండాలి, డబ్బంతా మా చేతిలో పెట్టాలి అనుకుంటాడు. ఈలోపు వచ్చిన కోడలు కాస్త మెడబట్టు గెంటేస్తే అవి కొంతకాలం ఎడుపు. అక్కడ ఎంత మాట చెప్పాడు, తను నోలి భజం పని చింత, అంటే ఈ కొడుకు కోడలు వేరే వెళ్ళిపోయి నన్ను సేవించటం లేదు, నన్ను పోషించటం లేదు అని ఏడుస్తారు. తండ్రికి ఎప్పుడు ఈ పిల్లల వల్ల చింత తప్ప, బెంగ తప్ప, సుఖమేమున్నది ఆలోచిస్తే ఇంచుమించుగా చాలామందికి అది అదే పైకి చెప్పుకోరు కానీ ఆయన చెప్పాడు అంతే మహర్షి కనుక. ఒరే తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులు కాక మిత్రులే. అటువంటి కొడుకులు శత్రువులు కాక మిత్రుల, అలాగని సృష్టి ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకోకు నువ్వు. ఉన్నవాడు ఎలాగో అనుభవిస్తాడు, అది సృష్టి రహస్యమే, అదే మాయ. నేననేది నీకు లేవు కనుక లేని దాన్ని మళ్ళీ తెచ్చుకుని తగాదా ఎందుకు పడతావు, అనవసరంగా నష్టపోతావు, పిల్లలే లేరు, సుఖంగా ఉండు, ఉన్నవాళ్ళకి ఈ డబ్బుని పంచిపెట్టు, లోకం అంతా నిన్ను ప్రశంసిస్తుంది, మంచి కార్యాలకి నీ సంపద వినియోగపడితే జగత్తంతా నిన్ను మహాత్ముడు అంటుంది. ఒక్క పిల్లవాడు లేడు అనుకుంటావు, కానీ ఈ ప్రపంచానికి నీవు ఉపకారం చేస్తే, చెరువులు తవ్విస్తే, అందరికీ అన్నదానాలు చేస్తే, సత్రాలు కట్టిస్తే, అందరూ నిన్ను తండ్రి కింద పూజిస్తారు, నీ పాపాలు పోతాయి, శాశ్వత మోక్షం పొందుతావు. ఆ పని చెయ్యక ఉన్నవాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళలాగా కొత్త ఏడుపు తెచ్చుకుంటావు. వద్దు నా మాట విను, పిల్లల్ని పెంచుకోవడాలు, పిల్లల కోసం ఏడవడాలు ఇవి మానేసి నిశ్చింతగా ఏకో నారాయణాన్ని బతుకన్నాడు. మళ్ళీ ఇది అందరికీ కాదు, నీకు మాత్రమే చెబుతున్న బోధ, మిగతా వాళ్ళకైతే నేను ఇలా చెప్పను, అందరికీ ఒకే ధర్మం కాదు, ఈ ధర్మం నీకు మాత్రమే అన్నాడు. ఎన్ని చెప్పినా ఎక్కుతుందా, మీరు ఒక్కొక్కళ్ళు ఎంత చెప్పినా మేము ఇలాగే అనుకుంటున్నాం, మా కోరికంతే తీరవలసిందే గురువులోను అంటారు. వాడు ఏమన్నాడు, నాకు పిల్లాడు పుట్టవలసిందే, మీ కాళ్ళు కట్టుకుంటే ఏ కోరిక అయినా తీరుస్తారనే నమ్మకంతో వచ్చాను, గురువులు మీరు, ఆ మాత్రం నాకు ఒక్క చిన్న ఉపకారం చేయరా అని కాళ్ళు పట్టుకుని ఏడ్చాడు. ఆయన జాలిపడి, సర్లే అయితే నా తపశ్శక్తిని ధారపోసి నీకు ఒక మామిడి పండు ఇస్తున్నాను, ఈ పండు అస్సలు చెడిపోదు ఎప్పుడు, ఈ పండును ఏదో ఒకరోజు ఉదయం స్నానానంతరం నీ భార్య చేత తినిపించు, ఆవిడకో పిల్లాడు పుడతాడు. మళ్ళీ చెబుతున్నాను, నీకు సంతాన యోగం లేదు, ఉన్నా దానివల్ల నష్టమే, నువ్వు కొడుకు కావాలని కోరేవు కాబట్టి ఇస్తున్నాను, ఈ పండు తీసుకెళ్ళి నీ భార్య చేత తినిపిస్తే పండు లాంటి కొడుకు పుడతాడు పో అన్నాడు. ఆ తర్వాత మకా మార్చింగ్కి వెళ్ళిపోయాడు ఆయన. ఇలాంటి వాళ్ళు వచ్చి రోజు కొడుకులు కొడుకులు అంటే ఎక్కడ పడతానరా బాబని ఆయన ఆ అడుగు వదిలి పారిపోయాడు ఒక దెబ్బకి. ఈ పండు పుచ్చుకుని ఆహా జీవితం పండింది, భలే మా ఆవిడ పండు అనుకుంటే ఇంటికి వచ్చి పెళ్ళామా పెళ్ళామా అనగాని అంది ఆవిడ. ఆవిడ కొంచెం మహాత్మురాలని చెప్పాను కదా అనగానే ఈయన అంతలా ఉరుగుతాడంటే దుందులి ఎంత మంచి పని చేశానన్నావు అంటే ఏం చేసావు అంది ఆవిడ. ఒక యోగీశ్వరుడు వచ్చాడు, ఆయన్ని సంతానం కోసం ప్రార్థిస్తే ఈ పండు ఇచ్చాడు, ఈ పండు రేపు పొద్దున్నే స్నానం చేసి శుభ్రంగా తిను, నీకు మంచి కొడుకు పుడతాడు, ఇక మన జాతకం పండిపోతుంది, మన ఐశ్వర్యం అంతా వాడికి రాసిద్దాం, వాడు మనల్ని నెత్తి మీద పెట్టుకు చూస్తాడు అనగానే ఆవిడ పండు తీసుకుని యగాదిగా చూసి నీకు బుద్ధి ఉండదు అని లోపల తిట్టుకుని పైకంటే పడి వాడు తిడతాడేమో అని భయపడి ఈ పండును జాగ్రత్తగా బీరువాలో దాచింది. ఇంకా రాత్రి అంతా వాడికి ఒకటే బెంగ, దేవుడా 16 ఏళ్ళుగా పిల్లలు లేకుండా ఎంతో సుఖంగా ఉన్నాను, మా 5 ఏళ్ళది ఇప్పుడు మా ఆయనేమో పిల్లలు పిల్లలని ఈ పండు తీసుకొచ్చాడు, ఈ పండు తింటే నాకు కడుపు వస్తే అప్పుడు ఏమవుతుంది, కడుపు వచ్చిన ఆడవాళ్ళు చాలామంది చెప్పారు కడుపుతో ఉన్నప్పుడు చాలా బాధగా ఉంటుందిట, వికారాలు పెడతాయిట, వాంతులు అవుతాయిట, ఆవకాయ తినాలనిపిస్తుందిట, ఉసిరికాయ తినాలనిపిస్తుందిట, పచ్చి మామిడికాయలు పుల్ల మామిడికాయలు తినాలనిపిస్తుందిట, ఆ తర్వాత ఒక్కొక్కప్పుడు ఏమవుతుంది కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, హాయిగా పూర్వంలాగా పడుకోవడానికి ఉండదు, ఇప్పుడంటే పెత్తనాల కోసం ఇల్లు తిరుగుతున్నాను, అందరితో సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నాను, కడుపుతో ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకోవాలంటే ఎలాగా, కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు మధ్యాహ్నం నిద్ర వస్తే ఎలాగా, ఆ నిద్ర వస్తున్నప్పుడు ఏ గురువుగారి గంటలోనే పడితే ఆయన తిడతారేమో ఎలాగా, ఈ దెప్పుళ్ళు ఎలాగా తీరా. కొంతమంది ప్రసవించేటప్పుడు పిల్లవాడు అడ్డం తిరిగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా అలాగే నా కడుపులో ఉన్న పిల్లవాడు అడ్డం తిరిగితే చచ్చిపోతానేమో, చచ్చిపోతే వాడెవడి కోసం ఆస్తి కోసం అని మా ఆయన ఇంత ఆలోచన చేస్తున్నాడు, కానీ నేను చచ్చిపోతానేమో నా ఆస్తి పోతుందేమోనని నా మీద మాత్రం ప్రేమ లేకుండా ఉన్నాడు. అసలు మా ఆయనకి కొడుకు మీద ఉన్న ప్రేమ నా మీద ఉంటేగా, అందుకే దిక్కుమాలిన మొగుడిని ఇలాంటి మొగుడిని కట్టుకోవడం కంటే అడవిలో చెట్టును పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉంటుంది, అయితే చెట్టు దగ్గర ఆస్తుండదు కనుక మా నాన్న వీడికి అంటగట్టాడు అని మళ్ళీ తండ్రిని తిట్టుకుంది కాసేపు. పైగా అసలు నిజంగా రాశారండి వ్యాసుల వారు ఇక్కడ, దాని ఆలోచన అంత అద్భుతంగా రాశాడు. ఆడవాళ్ళకి అందం ఎంతకాలం ఉంటుంది, పిల్లలు పుట్టకపోతే అందంగా ఉంటారు, పిల్లలు పుడితే ఏమవుతుంది వక్షోజాలు సాగిపోతాయి, పొట్ట బాగా పెరిగిపోయి పిల్లలు ప్రసవం అయ్యాక ఆ పొట్ట మీద ముడతలు వచ్చేస్తాయి, ముఖంలో రంగు మారిపోతుంది, దంతాల్లో తేడా వస్తుందిట, తర్వాత ప్రసవం అయిన దగ్గర నుంచి ఆడవాళ్ళల్లో పూర్వం ఉన్న ఓపిక ఉండదు, కొంతమందికి నడుం నొప్పులు వస్తాయిట. అసలు ఎలా రాశాడండి వ్యాసుడు, చూసినట్టు రాశాడు ఆయన, ఆయన అడవిలో కూర్చుని రాశాడు అది తెలుసా, ఆయన ఏమి చూడలేదు కానీ రాశాడు. మీరు కావాలంటే ఇందులో ఆ శ్లోకాలు చూడండి, గురువుగారు చెప్పిన దాంట్లో రవ్వంత అసత్యం ఉందేమో చెప్పండి, ఆవిడ ఆలోచన అంతా రాశాడు అనమాట. కొందరికి ప్రసవ సమయంలో నడుము నొప్పి వస్తుంది, కొందరికి అందం పోతుంది, కొంతమందికి తోలుతిత్తు అయిపోతుంది శరీరం, కొందరికి పొట్ట పెరిగిపోతుంది, ప్రసవ సమయంలో మరణం రావచ్చు, ఆ తర్వాత కూడా వికృతం అయిపోతారు. యావత్ జీవితం ప్రసవానంతరం ఆరోగ్యం లేకుండా బాధపడుతున్న స్త్రీలు ఉంటారు. నేను అలా అయిపోతానేమో, అందం లేకపోతే ఎలాగా, ముసల్దాన్ని అయిపోతే ఎలాగా, పొట్ట ముడతలు పడి వెళ్ళాడితే ఎలాగా, హాయిగా ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్ళడానికి లేని జీవితం జీవితమేనా? పైగా పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి వాడు చదువు కోసం మా ఆయన మళ్ళీ చంపుతాడు, ఆ చదువు కోసం ఎక్కడో మకాం పెట్టమంటాడేమో. హాయిగా మేమిద్దరం ఇక్కడ కూర్చుంటే అడ్డమైన వాడితో కబుర్లు చెప్పుకోవచ్చు. మా అబ్బాయి కోసం ఏ చదువు కోసమో శృంగేరికో ఇంకో చోటకో పీఠానికో కాపురానికి వెళ్ళమన్నాడు అనుకో, అప్పుడు ఏమైపోతాం? ఇలా ఆలోచన పడిపోయింది ఆవిడ. చిచ్చి ఇక నాకు సంతానం వద్దు, పిల్లలు పుట్టడం వల్ల అన్నీ నష్టాలే, మరి ఏం చేద్దాం? మా ఆయన అడిగితే పండు తినేశానని చెబుతాను, ఇంకా సంతానం కలగలేదంటే ఏమో బోడి పండు అంటాను అనుకుని మర్నాడు ఉదయం ఏమి ఏం చేసామంటే తిన్నానయ్యా, కడుపు నిండా తిన్నాను పండు అంది. ఇంకేముంది, పండు లాంటి కొడుకు పడతాడని ఈయన అనుకున్నాడు. సరిగ్గా రోజు మధ్యాహ్నానికి ఈవిడికి ఒక చెల్లెలు ఉంది, ఆవిడొచ్చింది. ఆ చెల్లెలు రాగానే, అక్క అక్క నాకు ఒక కష్టం వచ్చిందే అంది. నీకేం కష్టం వచ్చిందో తర్వాత చెబుతాను, ముందు తలుపేసాయి అని ఆ చెల్లెని లోపలికి తీసుకెళ్ళి, చెల్లి నీ కష్టం తర్వాత చెబుతూ కానీ నాకు ఒక కష్టం వచ్చి పడిందే, నా దిక్కుమాన్నమ్మగుడు 16 ఏళ్ల తర్వాత పండు తెచ్చాడు, ఈ పండు తింటే కొడుకు పుడతాడన్నాడు, తింటే కడుపు వస్తుందేమో, నేను ఏమైపోతానని బెంగతో ఆ పండుని బీరువాలో దాచానే, ఆ మొగుడికి తెలియకుండా ఈ పండుని ఎంతకాలం దాచను, పైగా తింటే కడుపు వస్తుందని వాడంటాడు, ఇప్పుడు కడుపు రాకపోతే ఏం చేయాలో తిరిగి బెంగెట్టుకుంటానే, నాకు కడుపు రావడం ఇష్టం లేదు, పిల్లలు పుట్టడం ఇష్టం లేదంటే అక్కయ్యో నా అదృష్టం పండిందండి. ఏమిటండి ఈవిడ, నాకు ఇప్పటికే 12 మంది కొడుకులా, మళ్ళీ మొన్నే కడుపు వచ్చింది, అప్పుడే 2వ నెల, ఈ బాధపడలేక చెప్పుకుందాం, అక్కయ్య కష్టం వచ్చిందని నీ దగ్గరికి వచ్చా, నీ కష్టం నీది నా కష్టం నాది, సీత కష్టం సీతది, పేద కష్టం పేదది అంది. అప్పుడు చెల్లి, నీకు కడుపు వస్తే నాకేమిటి ఆనందం అంటే, అక్క కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు, నాకా వద్దంటే ఏడాది ఏడాదికి ఒక పిల్లాడు, 12 మంది పిల్లలు, వీడిప్పుడు 13వ సంతానం పుట్టబోతున్నాడు, మా వయసుల్లో అందరూ మగపిల్లలే, మాట వరుసకు కూడా ఆడపిల్లలు పుట్టరు, అంత పాపిష్టి కుటుంబం మాది, అందుకే అంత మగపిల్లలే పుట్టి ఏడుస్తున్నారు. ఇప్పుడు ఈ పిల్లవాడిని పుట్టకుండా చేసి ఏదన్నా గర్భస్రావం చేసుకురమ్మని మా ఆయన ఇక్కడికి పంపాడు. ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది, నాకా 2వ నెల, నీకా పిల్లలు పుట్టడం ఇష్టం లేదు, ఏం చేస్తామంటే వెంటనే మీ ఆయనతో నాకు గర్భం వచ్చింది అని చెప్పు, అక్కడి నుంచి వేవీళ్ళు నటించు. నేనేమంటానంటే, ఏమండి రాకరాక బావగారు మా అక్కగారికి కడుపు వచ్చింది 16 ఏళ్ల తర్వాత, కాబట్టి ఇక్కడ ఉంటే కష్టం, నేను ఆడదాన్ని కనుక పురుడు పుణ్యాలు బాగా పోసుకున్నదాన్ని కనుక ఆడవాళ్ళని గర్భవతులుగా ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలో తెలుస్తుంది, నాతో పట్టుకుపోతానని నిన్ను మా ఇంటికి పట్టుకుపోతాను, నువ్వు హాయిగా అక్కడ ఈ కబుర్లు అక్కడే చెప్పుకోవడానికి బ్యాచ్ ఉన్నారు, అక్కడ కూడా నా బ్యాచ్ ఉన్నారు, వాళ్ళతో కబుర్లు చెప్పుకో, నేనేమో ప్రసవ బాధ పడతాను, నువ్వేమో హాయిగా కబుర్లు చెప్పుకో, కావలసిన నువ్వు తిందాం నేను తిందాం, నాకు పురుడు రాగానే మా అబ్బాయిని నీ చేతిలో పెట్టేస్తాను, నువ్వేమంటావు? ఏమండి నాకు ప్రతి నెల మీ ఆయనకు వస్తుండ్రాయి, నాకు ఈ నెల కడుపు కొంచెం పెరిగింది, కొంచెం డబ్బు పంపించమను, ఆయన డబ్బు పంపిస్తాడు, ఆ డబ్బును మన ఇద్దరం హాయిగా చక్కగా అనిపిద్దాం, పిల్లాడు పుట్టాక వాడి చేతిలో పెడతాను. నేనేమంటానంటే, నా కొడుకు పుట్టి చచ్చిపోయాడని అందరికీ నమ్మిస్తాను, ఆ కొడుకు నీకు ఇస్తాను, కొంతకాలం పాటు నీతో వచ్చి నీ కొడుకుకి పాలు నేను ఇస్తాను. అప్పుడు నువ్వేం చెబుతావు కానీ తెలుసా, లేక లేక నాకు కొడుకు పుట్టడం వల్ల నా దగ్గర పాలు లేవు, మా చెల్లెలకు కొడుకు పుట్టి చచ్చిపోయాడు పురిటింట్లో, అది బాధ్యతలు కనుక మా అబ్బాయికి అది పాలు ఇస్తుంది అని నిన్ను లాక్కొస్తాను, మన ఇద్దరం ఒక చోట కూర్చుందాం, ఒకే పిల్లాన్ని ఇద్దరం పెంచుకుందాం, నా కొడుకు నీ కొడుకు, కాకపోతే మా ఆయన కొంచెం కష్టాల్లో ఉన్నాడు, మీ ఆయనకి చెప్పి కొంచెం ఆ మాత్రం ఆర్థికంగా సాయం చేయించంటే, ఓసి చెల్లి ఇంత ఉపాయం చెప్పావు, నీకు రహస్యం చెబుతున్నా, నేను మా ఆయన కొడుకు అంటే ప్రాణం ఇస్తాడు, నా చెల్లెలు నన్ను పురిటికి వాళ్ళ ఇంటికి తీసుకెడుతుంది, కాబట్టి ఒక 1 ఎకరాలు రాయి అంటే రాసేస్తాడు, నువ్వు కనుక నాకు సత్సంతానం కలిగేలా చేస్తావని తెలిస్తే మా ఆయన ఎంత డబ్బైనా ఇస్తాడు, బంగారం చీరలు వస్తువులు ఒక 100 ఎకరాలు అన్నీ నీకు ఇప్పిస్తాను, నాకు మాత్రం ఈ కడుపు బాధ లేకుండా నువ్వు చేసి నీ కొడుకు నా చేతిలో పెట్టు, ఇంతకంటే కావలసిందే ఉంది అన్నది. ఈ విధంగా అక్కా చెల్లెలిద్దరూ ఒకళ్ళ బాధలు ఒకళ్ళతో పంచుకుని పురిటి బాధ అంతా లేకుండా ఈవిడ, పురుడు వచ్చాక కొడుకును పెంచే బాధ లేకుండా చెల్లెలు ఒప్పందం చేసుకున్నారు. మరి ఇప్పుడు పండు ఏం చేద్దాం, అసలు ఈ పండులో మహిమ ఉందో లేదో, ఆ పండు మహిమ చూడడానికి దొడ్లో ఆవు ఉందిగా, ఆవుకు పెట్టేయండి చెల్లెలు గారు. వెంటనే అక్కగారు టకటకా పండు పెట్టుకెళ్ళి ఆవుకు పెట్టింది, ఆవు గుడుం గుడుంగని తినేసింది పాపం. వెంటనే మర్నాడు భర్తను పిలిచి, ఏమండోయ్ పండు బలా భలే మహిమ చూపించిందండి, పండు తిని తినగానే కడుపులో అలా అలా కదులుతున్నట్టుంది, అబ్బా సిద్ధుడు గొప్పవాడండి, ఓ ఓ అని దొంగ నాటకం ఆడి వాంతులు చేసుకోబోయేటట్టుగా మొగుడి దగ్గరికి వెళ్ళింది. ఆ ఆశ్చర్యం, నిన్న పండు తింటే అప్పుడే వాంతులు వస్తున్నాయా, వెళ్ళామా, సిద్ధుడు చాలా గొప్పవాడు అన్నాడు ఈ ఆత్మదేవుడు. అప్పుడు బావగారు, మా అక్కకి చాలా కాలం తర్వాత కదా ఇప్పుడు కడుపు వచ్చింది, ఆవిడ ఎలా చూసుకోవాలో మగవాడు మీకు తెలియదు, నేనంటే చాలాసార్లు ప్రసవం పొందున్నాను కాబట్టి మా అక్క నాతో మా ఊరు పట్టుకుపోయి చాలా జాగ్రత్తగా చూసుకుని పురుడు పోసాక పంపుతాను, ఏమంటారని కానీ ఆ పని చేయి మరదల ఏం కావాలంటే అది ఇస్తానన్నాడు. ఎక్కువ వద్దరండి, ఒక 100 ఎకరాలు ఇప్పించండి అంది, అంతేగా 500 ఇచ్చాను పో అన్నాడు ఆయన. ఇక చూడండి ఆవిడ బ్రహ్మానంద హరితలా చెప్పింది, 500 కానీ ఎంత ఆనందం వచ్చిందండి మన వాళ్ళకి, ఈ విధంగా అంటే కథ అంత లీనమై వింటున్నారని వాడు శ్రద్ధగా. సరే మొత్తం మీద దాంతోపాటు కాస్త బంగారం అవి పుచ్చుకుని ఈ అక్కగారిని తీసుకుని ఈ చెల్లెలు గారు దుంతులతో తన ఇంటికి వెళ్ళిపోయింది. తన భర్తకు విషయం చెప్పింది, వాడు చాలా ఆనందపడిపోయాడు, ఎందుకంటే ఆ చెల్లెలు మొగుడు ఉట్టి వ్యసనపురుడు, దిక్కుమాల కొడుకుని వాళ్ళకి అంటగట్టి 500 ఎకరాలు తెచ్చేవటే పెళ్ళామా, ఈ రోజు నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు. ఆ తెచ్చిన బంగారంతో సుఖంగా కాలక్షేపం చేశారు. మధ్య మధ్యలో, అన్నయ్య గారు మీరు మాత్రం రాకండి, మీరు వచ్చారంటే మా వదిలి గారు మిమ్మల్ని చూసి తొందరపడతారు, మీకు చాకరీ చేస్తారు, చాకరీ చేయటం వల్ల ఆవిడకి గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి మా వదిలి గారికి ప్రసవం అయ్యేదాకా మీరు రాకండి, ప్రసవం అయ్యాక పిల్లాన్ని మీ చేతిలో పెడతా అని ఎప్పటికప్పుడు తన తోడరుడి గారికి ఉత్తరం రాసేవాడు వీడు, ఈ చెల్లెలు మొగుడు. దాంతో ఆయన, బాబు నేను నా పెళ్ళాన్ని చూడాలనుకోవటంలా, ప్రసవం అయ్యాక పిల్లానే చూస్తాను, అప్పటిదాకా మీరు రావద్దంటే రాకుండా ఇక్కడే ఉంటాను, కానీ ఆవిడ జాగ్రత్త, వేవిళ్ళు బాధ ఎక్కువ లేకుండా చూడండి, ఏం కావాలంటే అది ఖర్చు పెట్టండి, ఎంత డబ్బైనా పర్వాలా, మా ఆవిడ మాత్రం పండు లాంటి కొడుకులు కనాలి అని ఈయన ఉత్తరం రాసేవాడు. మొత్తం ఇది ఈయన మాత్రం రాకుండా చేసిందండి ఆవిడ తెలివితేటలతో. క్రమంగా చెల్లెలికి ప్రసవ సమయం వచ్చింది, కొడుకు పుట్టాడు అన్నట్టే ఆవిడకి కొడుకే పుట్టాడు. పుట్టగానే వాడు ఎంత ఏడ్చిందో తెలుసా, కొడుకు పుట్టాడో చచ్చిపోయాడో అని ఊరందరినీ నమ్మించింది. పాపం 13వ కొడుకు పుట్టేట చచ్చిపోయేట అనుకున్నారు. ఈ కొడుకుని అక్కగారికి ఇచ్చింది. తన కొడుకు చచ్చిపోయాడని నటించిన తర్వాత మర్నాడు ఏమంది, మా అక్కగారికి కొడుకు పుట్టాడంది. ఆ రోజుల్లో పెద్దగా ఈ నెలలు లెక్క పెట్టుకున్న వాళ్ళు ఎవరో లేరు కనుక ఓహో అక్కగారి కొడుకు పుట్టారు అనుకున్నారు. కొడుకు పుట్టాక మళ్ళీ ఏమంది, మా అక్కకండి చాలా ఆలస్యంగా కొడుకు పుట్టడం వల్ల ఆవిడకి చన్నుబాలు లేవు, నా పాలే ఇచ్చి పెంచుతాను, ఏం చేస్తాను, నేను పాపిష్టి దాన్ని, కొడుకు పోయినా బాలింతరాలను కదా నా దగ్గర పాలున్నాయి, మా అక్క కొడుక్కి నేనే పాలిచ్చి లాలించి పెంచుతానంది. జనమంతా మెచ్చుకున్నారు. ఇక్కడ తన భర్తకి ఈవిడ ఉత్తరం రాసింది, ఏమండోయ్ నాకు కొడుకు పుట్టాడు కానీ నా దగ్గర పాలు లేకపోవడం వల్ల నా చెల్లెలే పెంచుతోంది, 3 నెలల దాకా పిల్లాన్ని చూడకూడదని జ్యోతిష్కులు చెప్పారు, ఈయనకన్నీ తెలుసు పాపం, అయినా ఈయన బొట్లో పడిపోయాడు. జ్యోతిష్కులు 3 నెలల దాకా చూడకూడదు అన్నారు, ఎందుకైనా మంచిది 3 నెలలయ్యాక రండి అనగానే 3 నెలలయ్యాక వెళ్ళాడు. ఆ కొడుకును చూసుకున్నాడు. చెల్లెలు కొడుకుని తన కొడుకుగా పెంచుతుంది ఆవిడనే విషయం తెలియక, అబ్బా ఎంత బాగున్నాడోని నల్లగా నిగనిగలాడిపోతున్నాడు, అబ్బబ్బా కొంచెం నల్లగా ఉన్నాడు కానీ కృష్ణ పరమాత్మ ఉన్నాడు అని తన కొడుకును కొని వాడిని పొగిడి చేతిలో తీసుకుని కౌగిలించుకున్నాడు. అయితే ఇక్కడే ఒక తమాషా జరిగింది. సరిగ్గా అక్కడ చెల్లెలికి కొడుకు పుట్టిన మర్నాడు ఇక్కడ వీళ్ళ దొడ్లో ఆవుకు కొడుకు పుట్టాడు. ఆవుకు పెట్టారుగా పండు మరి, ఆ పండు ఆవు తింది, ఆవు గర్భం ధరించింది, ఆవుకి బంగారం లాంటి కొడుకు పుట్టాడు. ఎంత తెల్లగా మిస మిసలాడిపోతున్నట్ట, అందంగా ఉన్నట్ట, మంచి దంతాలతో, మంచి ముక్కుతో, మంచి నడుముతో భలే కొడుకు పుట్టాడు. అంత బాగుంది కానీ చెవులు మాత్రం ఆవు చెవుల్లో ఉండేవాడికి, అదొక్కటే లోపం. మిగతా శరీరం అంతా బాగుంది, ఆవు కడుపులోంచి పుట్టడం వల్ల చెవులు మాత్రం అచ్చం గోవు చెవులు. వెంటనే ఏం చేశాడు, గోకర్ణుడు అని పేరు పెట్టాడు వాడికి. గోవు యొక్క చెవులు వచ్చాయి కనుక వాడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. భార్య దగ్గరకు వచ్చి అన్నాడు ఈ ఆత్మదేవుడు, ఏమే ఎంత విచిత్రం, సిద్ధుడు ఎంత గొప్పవాడో, పండు నీకు ఇస్తే పండులాంటి కొడుకు నీకు పుట్టాడా, ఆ పండు ఇంట్లోకి వచ్చిన వేళ విశేషం వల్ల ఆ ఆవుకు కూడా పిల్లవాడు పుట్టాడే, ఒక్క పండుగ 2 ఇద్దరు పిల్లల 2 వర్డ్స్ ఎట్టే షాక్ అంటే ఇదే అన్నాడు. అనగానే ఆవిడకి అర్థమైపోయింది, ఆహా ఎంత చిత్రం, ఆ పండు అంత మహిమ కలిగిందన్నమాట, పండుని ఆవుకు పెడితే ఆవు కొడుకు పుట్టాడా, అంటే అది తినుంటే నాకు గ్యారంటీగా కడుపు వచ్చేది, నాకు మంచి కొడుకు పుట్టేవాడు అనమాట అనుకున్నది. పోన్లే దేవుడి దేవల్ల ఈ గర్భబాధ లేదు నరకం లేదు అనుకుని, ఏమండి ఓ పని చేద్దామండి, మా చెల్లెని మన ఇంటికి తీసుకుపోదాం, కొంతకాలం పాటు మన పిల్లవాడు సాగుతుందంటే దానికి ఏమిటి తీసుకురా అన్నాడు. ఓ ముహూర్తం చూసుకుని తన పెళ్ళాన్ని, ఆ పెళ్ళ యొక్క చెల్లెల్ని, ఆ చెల్లెలు కొడుకుని తన కొడుకుగాను భావించుకుని తిరిగి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఈయన ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఒకటి గోవు కొడుకు, ఒకటి తన కొడుకు. వాడిని దానికి తన కొడుకు కాకపోయినా తన కొడుకునే అనుకుంటున్నాడు. కనుక ఆ కొడుకు ఎవరు పేరు పెట్టాడు? ధుంధులి యొక్క కొడుకు కనుక ధుంధుకారి అని పేరు పెట్టాడు. నిజంగా వాడి గొంతుకు కూడా అలాగే ధుంధులాగే ఉండేది. వాడు ఏడిస్తే ఇక్కడ ఏడిస్తే అక్కడ దాకా వినపడేదట. ఒక్కొక్కడితో హరహర మహాదేవ్ అన్నారంటే ఇక్కడ అరిచారంటే గురువాయూరు క్షేత్రం దగ్గర వినపడుతుంది. వీడు గొంతు మంచి గట్టిది అనమాట. అందుకని ధుంధుకారి, పెద్ద కంఠము కలిగిన వాడు అని పేరు వచ్చింది. క్రమంగా పిల్లలిద్దరూ పెరగడం మొదలెట్టారు. తన కన్న కొడుకుని ఎంత ప్రేమగా పెంచాడో ఆవు కన్న పిల్లవాడిని కూడా అంతే పెంచాడు. ఇటు ధుంధుకారిని, ఇటు గోకర్ణుడిని, ఇద్దరిని పెంచాడు. గోకర్ణుడు పరమ సాత్వికుడు, మంచి పండితుడు, పుట్టుకతో తెలివితేటలు వచ్చాయి. తండ్రి చెప్పిన విద్యలన్నీ సునాయాసంగా నేర్చుకునేవాడు. ఒక్క శ్లోకం చెబితే చాలు, రెండోసారి చెప్పక్కర్లా. ఒకే ఒక్కసారి తండ్రి శ్లోకం చెబితే అప్పుడు చెప్పేవాట. వ్యాకరణ సూత్రాలు, శ్లోకాలు, పద్యాలు ఒకటేమిటి, ఏ శాస్త్రమైనా ఒకసారి వింటే అప్పుడు చెప్పేవాడు. ఇంకా ఈ ధుంధుకారు ఉన్నాడే తన కొడుకు, వాడికి రామ 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 అని వంశాలు అనిపిస్తే నోట ఒకటోసారి ఇందాక ఏం చెప్పావు డాడీ అనేవాట. అంటే రామరా లామ అనేవాట. అంటే వాడు చవట వాడేమి తన కొడుకు కాదుగా, మరి ఆ చెల్లెలి గారి కొడుకు, తన భార్య చెల్లెలి గారి కొడుకు. పాప వీడికి ఆ విషయం తెలియదు. మొత్తం మీద ఏమైతేనే గోవు కన్న కుమారుడు గోకర్ణుడు పరమ పండితుడయ్యాడు, జ్ఞాన అయ్యాడు, తండ్రిని పూజించాడు. వీడు నీచుడయ్యాడు, చదువు రాలేసరి కదా, వీడికి రావలసినవి కొన్ని వచ్చేట. వాడికి వేదం వచ్చింది, వీడికి జోదం వచ్చింది. ఆయన యజ్ఞంలో సోమరసం తాగేవాడు, వీడు ఎక్సైజ్ శాఖ వాడు యొక్క రసం తాగేవాడు. ఆయన రోజు సంధ్యావందనం చేసేవాడు, వీడు సంధ్య అనే వేసికి వందనం చేసేవాడు. ఇద్దరికి తేడా. వాడు పరమ వ్యసనపురుడైపోయాడు తన కొడుకు అనుకున్నవాడు. గోవు కన్న బిడ్డ మహాత్ముడయ్యాడు. క్రమంగా ఈ కుర్రాడు పెద్దాడై వ్యసనాలు ఎక్కువైపోయి రోజు తండ్రిని తల్లిని కొట్టి డబ్బులు డబ్బులు అనేవాట. నేను జోదమడ్డానికి డబ్బులు ఇవ్వండి లేదా పేక్ కోసేస్తాను అన్నాడు వాళ్ళమ్మని. వాళ్ళ నాన్నని బెదిరించడం మొదలెట్టాడు. వీళ్ళ నాన్నకి ఇంట్లో లోపల బంగారం బాగా ఉంది, రోజు ఒక ఉంగరం ఏదో ఒకటి పట్టుకుపోయేవాడు అనమాట. వాడు ఇవ్వకపోతే తల్లి పట్టుకుపోయేవాడు. ఈ విధంగా ద్యోతక్రీడ, మద్యపానం, వేశ్యాలోలత్వం 14 ఏళ్ళ నుంచి మొదలయ్యేవాడి. దాంతో ఒకరోజు అని తండ్రి ఏడ్చాడు. నాకు చెప్పాడు సాధు, వద్దురా నీకు కొడుకులొద్దు, కొడుకులు వస్తే ఇబ్బంది రా అని చెబితే వినిపించుకోకుండా పండు 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 అని ఆయన ప్రాణం పిండి పండు తెచ్చి చివరికి ఇలాంటి కొడుకులు కన్నానా అని గోకర్ణుడి దగ్గర, నాయన నువ్వు నా కొడుకువే, ఈ కష్టం నుంచి ఎలా బయటపడినంటే నాన్న ఒక రహస్యం చెబుతాను విను, నాకు భవిష్యత్తు తెలుసు, ఈ కొడుకు దగ్గర నువ్వు ఉన్నావంటే రోజు నరకం చూస్తావు, నిన్ను చివరికి దుర్మరణం పాలు చేస్తాడు, హత్య చేస్తాడు వీడు. ఈతడికి హత్యలు నిత్యకృత్యాలు, ఇక్కడికి నువ్వు సుఖపడవు. ఎవడికి ఎవడు తండ్రి, ఎవడికి ఎవడు కొడుకు, ఏకో నారాయణ అనుకుని నాతో వచ్చే మన ఇద్దరం తీర్థయాత్రలకు పోదాం, ఇటువంటి కుమారుడి వల్ల నీకే సుఖము ఉండదు, నీకు ఇప్పటికీ నా మోక్షం కావాలనిపిస్తే నాతో వచ్చే వీడిని వదిలిపెట్టి అన్నట్ట. అప్పటికే కొడుకు చేతిలో దెబ్బలు తినడం, వాడికి డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ చూసి చూసి విసిగిపోయాడు ఆయన. చి, ఎందుకు ఈ బతుకు, ఇంత కష్టపడి చదువుకున్న వేద విద్యలు చివరికి జోద విద్యలకు ఉపయోగపడుతుంటే ఇంకా ఇక్కడ ఎందుకు బ్రతకడం, ఈ కొడుకు చేతిలో చివట్లు చెప్పు దెబ్బలు తినడం కంటే, వాడి చేతిలో దుర్మరణం పాలు కావడం కంటే ఈ గోకర్ణుడు చెప్పినట్టు తీర్థయాత్రలకు పోతే మంచిదనుకుని ఒక శుభముహూర్తాన పెండంతో ఏమైనా తీర్థయాత్రలకు పోతున్నాను వస్తావా రావా అన్నాడు. నేను అనండి, నాకు నా కొడుకే లోకం ఉంది, నీ పాటలు ఇవ్వడు, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదు, నేను నా కొడుకును గురువుగా ఎంచుకుని పోతున్నాను అన్నాడు. కొడుకును గురువుగా ఎంచుకున్నాడండి ఆయన. ఆయనతో వెళ్ళిపోయాడు.